నేను ఆయిషా మిన్హాస్. మీరు వింటున్నది సమాచారం సమీక్ష. ఆయిషా మిన్హాస్, మీరు వింటున్నది సమాచారం సమీక్ష. ముందుగా కోవిడ్-19 వ్యాప్తికి సంబంధించిన అప్డేట్స్. ఇండియాలో మార్చి 24 నాటికి దాదాపు 500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన 10 మంది మరణించారు. ఆంధ్రాలో 7, తెలంగాణలో 36 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి ప్రబలకుండా ఉండడానికి దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించారు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చి 31 వరకు లాక్డౌన్ ఉంటుంది. హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, కిరాణా దుకాణాలు ఇంకా అత్యవసర సేవలు మినహాయించి ఏవీ నడపకూడదు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2 రాష్ట్రాల్లో సాయంత్రం 7 నుండి పొద్దున 6 దాకా ప్రజలు ఇంటి పట్టనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ఆరోగ్య సేవలు తప్పించి వీటి కోసం బయటికి రావడానికి వీల్లేదు. 2 రాష్ట్రాల్లోనూ హోటల్స్లో ప్రస్తుతానికి టీకవే మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే ఇతరులకి దూరంగా ఉండండి. ఇంకా ప్రభుత్వ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. ఇక వాల్ట్ ఎపిసోడ్. ఇవాళ సమాచారం సమీక్షలో మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాటపూషి శ్రీధర్ గారు ఇటీవల నిర్భయ కేసు నిందితులకి విధించిన ఉరి శిక్ష గురించి మాట్లాడతారు.
4 నిర్భయ హంతకులను ఉరి తీసేశారు మార్చి 29 తెల్లవారుజామున. ఆ 4 కిరాతక నేరస్తులు ఏమాత్రం దయకు అర్హులు కాని అమానుష నేరస్తులు. అతి దారుణంగా ఒక వనితపై అత్యాచారం జరిపి అత్యంత హేయంగా చంపేసిన రాక్షసులకు భారతీయ న్యాయశాస్త్రంలోని అన్ని రకాల రక్షణ అవకాశాలను వాడుకునేందుకు వీలు కల్పించి ఎక్కడా వారికి బతికే ఆస్కారం లేదని తేల్చిన తర్వాత వీరిని చంపడమే సరైన శిక్ష అని పౌర సమాజానికి సందేశం ఇస్తూ 20వ తేదీ తెల్లవారుజామున ఆ 4 ఉరి తీసేశారు. ఆ 4 ఎవరు, వారి పేర్లేమిటి, వారి బాధితురాలు ఎవరు, వారి పేరేమిటి అని చర్చించాల్సిన అవసరం లేదు. నేరం అనేది కేవలం బాధితురాలకే కాదు, సమాజానికి కూడా బాధ కలిగించేది. ఈ నిర్భయ దారుణ నేరం ఒక వ్యక్తికి మాత్రమే జరిగిన నష్టం కాదు, సమాజానికి, మనం గొప్పగా చెప్పుకుంటున్న మన సంస్కృతికి, మనం ఎదిగాం అనుకుంటున్న నాగరికతకు, మనం ఎంతో ఆలోచించి రూపొందించుకుందామని అనుకుంటున్న సంవిధాన శాసనాలకు ఒక పెద్ద సవాల్, అన్నింటికీ ఒక పెద్ద దెబ్బ. నేరం ఒక బస్సులో జరిగింది. అనవసరంగా ఆ బస్సు నగరంలో తిరుగుతూ ఉంటే అర్ధరాత్రి ఆపే అధికారి లేడు, పోలీసు లేడు, ప్రశ్నించే మనిషి లేడు, ఫిర్యాదు చేసే ధైర్యవంతుడు లేడు. ఇట్లా చెబుతూ పోతే ఇంతటి నేరంలో ఆ 4 పాటు ఎంతమంది నేరస్తులో లెక్క తేలిని గందరగోళంలో పడతాం. మనం ఏం సాధించేటట్టు నిర్భయాన్ని పోగొట్టుకున్నాం? అనేక మంది నిర్భయ వంటి పిల్లలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, మిత్రులు రోజు దారుణమైన అత్యాచార హత్యాచారాలకు బలైపోతున్నారు. రేప్ చేస్తే చంపుతారు అనే సందేశం ఇచ్చామా? రేప్ చేసి దొరికితే చచ్చారు, రాజకీయ పార్టీలో ఉండి ఉంటే దొరికేవారు కాదేమో, మనం దొరకకుండా ఉందాం అనే సందేశం ఇచ్చామా? స్వతంత్ర నాగరిక రాజ్యాంగ పాలిత సమున్నత న్యాయశాస్త్ర ఆధారిత జీవన విధానాలతో ఎదిగామనుకున్న మనం ఏం సాధించినట్టు? ఆ తలారి ఎవరో ఈరోజు తలలు వేలాడేదాక ఉరికొయ్యకు ఆ 4 ఊపారు. మరోచోట ఆ తలారుల తాత ఒకరున్నారు. నేరం జరిగిందని తెలిస్తే చాలు, వెంటనే ఉసురు తీసేసే తలారి. ఆ తలారి చేతిలో రాజకీయ పోలీసు అధికారం కూడా ఉంది. ఆ తలారి ఆత్మరక్షణ హక్కును వాడుకుంటారు. ఇంత ఆలస్యం ఉండదు, ఇన్ని సంవత్సరాల విచారణ ఉండదు, తక్షణ న్యాయం జరుగుతుంది. కింది కోర్టులో సాక్షుల విచారణ, లాయర్లు, క్రాస్ ఎగ్జామినేషన్, వాదోపవాదాలు, బెయిల్ పిటిషన్లు కింది కోర్టు కొట్టేస్తే పైకి, పైకి, ఇంకా పైకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ సాధిస్తారు. మళ్ళీ కేసు కిందికి, ఇంకా కిందికి, ఇంకా కిందకు వస్తుంది. మళ్ళీ పైకి, పైకి, అంతులేదు. న్యాయ విచారణ కాక కాల వ్యవధి లేదు, అవధి లేదు. చివరికి పైకోర్టు ఉరి తీయాలని నిర్ణయించిన తర్వాత క్షమాభిక్ష పిటిషన్లు, రాష్ట్రపతి తిరస్కరిస్తే దానిపైన ఒక పిటిషన్, దాన్ని కొట్టివేస్తే రివ్యూ పిటిషన్, దాన్ని కూడా తగలేస్తే ఇంకో పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, దాన్ని వదిలించుకుంటే అసలు ఉరి చెల్లదనే వాదన, అది కాదంటే మళ్ళీ మొదటి నుంచి విచారించాలనే పిటిషన్, ఇంకోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరాం ఆ పిటిషన్ నిర్ణయించేదాకా ఆగాలనే పిటిషన్, ఆ తర్వాత అది తిరస్కరించడం తప్పంటాం, ఏమైనా అంటాం, ఏదో పిటిషన్ వేస్తాం, చచ్చినా చావనివ్వం. ఈ సోది అంతా ఎందుకు? వెంటనే తెల్లవారుజామున ఆత్మరక్షణ కోసం పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులను, వారు నిజానికి నిందితులు కాదో తెలియదు, అనుమానితులు అనవచ్చు లేదో కూడా తెలియదు, ఆ నిందితులను వారిని కాల్చి చంపేస్తాం. అబ్బా ఎంత రిలీఫ్! సినిమాలో విలన్లు 2 పాటు సాగించిన ఘోరాలకు ప్రతీకారంగా చివరి 10 మరణించారు. హీరోకు వందనాలు. హీరోకు హీరోయిన్ దొరికింది. వందలాది అభిమానులు క్యూలో నిలబడి పుష్పగచ్చాలు ఇచ్చి ఆ హీరో అధికారికి అభినందనలు తెలుపుతారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అప్సరసులు ఆకాశాన నాట్యం చేస్తారు. దేవతలు పూలు కురిపిస్తారు. న్యాయం అంత తొందరగా వస్తే ఎంత బాగుంటుంది. ఈ పోలీస్ దర్యాప్తులు, కోర్టులు, లాయర్లు, అప్పీళ్లు, బెయిళ్లు, రివ్యూలు ఎందుకంట? కింది కోర్టు, మధ్య కోర్టు, హైకోర్టు, దానిపై కోర్టు, సుప్రీంకోర్టు ఎందుకెందుకు? మనకు తలారి ఒకడుంటే చాలు, తక్షణ న్యాయం దొరికిపోతుంది. మెకాలేకు తలకాయ లేదు, జేమ్స్ స్టీఫెన్సన్కు మెదడలేదు, అంబేద్కర్ అనవసరంగా రూల్ ఆఫ్ లా సమన్యాయం అన్నాడు. వీళ్ల వల్లే ఈ ఆలస్యం అంతా. వెంటనే న్యాయం కావాలి కావాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? వెన వెంటనే కావాలి. తొందరగా ఉరి తీయండి, తీసేసేయండి, చంపేసేయండి. బాహుబలి సినిమాలో రెండు భాగాలంటే కొన్నేళ్ళు ఆలస్యం. విలన్ని మొదటి పాటలోనే చంపేద్దాం. ప్లీజ్ క్విక్ జస్టిస్, ఇన్స్టంట్ కాఫీ లాంటి జస్టిస్ మనకు తలారి కావాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు దండగా? దిశపై అత్యాచార హత్యాచారాలకు పాల్పడ్డవారు అవునని మీడియా వారు ఇదివరకే విచారించి చెప్పారు కదా. ఒక్క క్షణం కూడా బతకడానికి వీల్లేదు. ఆ తలారి ప్రజల మనోభిప్రాయాన్ని పూర్తి చేస్తాడు. జనరంజకుడైన తలారి అవుతాడు. ఒక్క తలారి ఉంటే న్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకండి ఈ లా కాలేజీలు, లాయర్లు, జడ్జిలు, కోర్టులు, చాచా? ఎంత పెద్ద ఎంత చెప్పినా బుద్ధి రాదు. తలారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమిస్తే సరి, ఏ బాధ ఉండదు. మన దేశానికి ఒక పిఎం, ఒక హెచ్ఎం, ఒక రాష్ట్రపతి, ఒక తలారి ఉంటే చాలు. మిగతావన్నీ టైం వేస్ట్. ఇదా ఇట్లా మాట్లాడుకుందామా? సత్వర న్యాయం అంటే ఏమిటి తెలుసుకుందామా? సత్వర న్యాయం అంటే న్యాయమా కాదా అర్థం చేసుకుందామా? నేరం జరిగిన తర్వాత నిష్పాక్షికమైన, స్వతంత్రమైన, సమర్థవంతమైన దర్యాప్తు జరిపి అన్ని పరీక్షలకు నిలబడే సాక్ష్యాలు సేకరించి రోజువారీ విచారణ జరిపి వాయిదాలు అడిగితే లాయర్లకు జరిమానా విధించి సాక్ష్యాలు విన్న జడ్జి గారిని బదిలీ చేయకుండా అక్కడే చివరి తీర్పు ఇచ్చేదాకా ఉంచి నిందితుడు మన పార్టీ నాయకుడనే ప్రేమతో ఆ జడ్జిని చంపేయకుండా బతకనిచ్చి ఆ తర్వాత ఆ జడ్జి నిందితుడే నేరస్తుడని తీర్పు చెప్తే ఆ నిందితుడిని జైల్లో పడేయడం సత్వర న్యాయం అంటే. దీనికి ఒక సమయోచితమైన, ఒక ఉచితమైన, సముచితమైన సమయం ఇవ్వాలి. ఇది కూడా తొందర చేస్తే అది తొందర న్యాయం అంటారేమో కానీ సత్వర న్యాయం అనరు. ఇక జైలు శిక్ష అంటే ఏంటండి? నేరగాడు జైల్లో పడడంతో శిక్ష పడ్డట్టు అంటే వాడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తే అతను జైల్లో ప్రవేశించినప్పుడే శిక్ష అమలు మొదలవుతుంది. 10 ఏళ్ల తర్వాత కానీ శిక్ష అమలైందని అనడానికి కాదు. శిక్ష పూర్తిగా అమలు కావడం అంటే అది ఎప్పుడూ తొందరగా కాదు. ఎందుకంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇవాళ జైల్లో పడ్డ వ్యక్తి బతికున్నంత వరకు జైల్లో ఉంటాడని అర్థం. అక్కడ శిక్ష పూర్తయ్యేదాకా అమలు కాలేదని ఎవరైనా అనగలరా? లేదు. నిర్భయ హంతక అత్యాచారులకు శిక్ష పడింది. వారు జైల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో జైల్లో ఉన్నారు. ఎన్నేళ్ల నుంచో జైల్లో ఉన్నారు. ఉరి ఎప్పుడు తీయాలనే తేదీలు మారుతూ వచ్చాయి. దానికి కారణాలు అనేక. వారి శిక్ష ఖరారు అయి జైల్లో పడ్డనాడే ఆలస్యం లేకుండా శిక్ష అమలైందని అర్థం. కానీ ఉరి తీసినప్పుడే శిక్ష అమలైందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది పొరపాటు. ఎందుకంటే నిర్భయ హంతకులు నేరస్తులని ప్రతి వ్యక్తికి అర్థమైంది. దానికి కారణం మీడియాలో, సోషల్ మీడియాలో ఆ నేర వివరాలు అనేకసార్లు చర్చకు రావడం. నిర్భయ హంతకులను శిక్షించడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని కేసుల్లో రేప్ హత్యలకి ఇంతగా సాక్ష్యాలు దొరకవు, ఉండవు, సేకరించలేరు. ఎన్నో కష్టాలు ఉంటాయి. అన్ని రేప్ కేసుల గురించి మీడియాలో ఒత్తిడి రాదు, జన ఒత్తిడి రాదు, జనాభిప్రాయం వ్యతిరేకంగా మీడియాలో చర్చ జరగదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులైతే వాళ్లే నిందితులుగా ఉన్న చోట అయితే మీడియా చర్చ జరగనే జరగదు. ఇక విచారణ జరిగే ప్రసక్తే లేదు. నిర్భయ దుర్మార్గ కాండలో నిందితులు పలికిపడి ఉన్న ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, సినిమా నటులు కాదు, మఠాధిపతులు కాదు, ముఠాధిపతులు కాదు. కనుక వారి తరఫున ఖరీదైన లాయర్లు రాలేదు. కనుక విచారణ తొందరగా జరిగింది. దిశ అత్యాచార హత్యాకాండలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు కనుక పిట్టలను కాల్చేసినట్టు కాల్చేసే హీరోలు తయారయ్యారు. యూపీలో ఒక కిరాతకుడు రేప్ చేయడమే కాకుండా బాధితురాలి తండ్రిని చంపేశాడు. యాక్సిడెంట్ చేసి ఆమెను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కోర్టు తీర్పులు కూడా దీన్ని ధృవీకరించాయి కొన్ని సందర్భాల్లో. కానీ అక్కడికి మన తలారి వెళ్ళడు. హీరోలకు అంత దమ్ముండదు. వెంటనే న్యాయం చేయడానికి ఎవరు ఉరితీయరు, కాల్చేయరు. మన ప్రతాపం అంతా చేతగాని వాళ్ల మీద, కట్టేసిన వాళ్ల మీద, కస్టడీలో ఉన్న వాళ్ల మీద, ఎదురు నిలబడి పలుకుబడితో పోరాడే నేరగాళ్ల మీద కాదు, వాళ్లకు అండగా నిలిచే రాజకీయం మీద కాదు. ఇదంతా మన వాళ్ళు అడగరు. ఎందుకంటే అతడు అధికార పార్టీ నాయకుడు. న్యాయ విచారణ గడియారం అక్కడే ఆగిపోతుంది. తలారి అధికారులు ఉండరు, లాయర్లు ఉండరు, ఇన్స్టెంట్ జస్టిస్ ఉండదు. అధికార పార్టీకి భయపడి మీడియా కూడా నోరు పూసుకుంటుంది. సత్వర న్యాయం ఎక్కడికి పోయింది బ్రదర్? సత్వర న్యాయం, సత్వర న్యాయం. ఇంకో కోణం ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది. సాక్ష్యాలు సరిగా లేని నేరాల్లో అసమర్థులు, అవినీతి పరులైన పోలీసులు, ఫిక్సర్లుగా పనిచేసే లాయర్లు, ఆశలకు పడిపోయి ప్రలోభానికి ఒదిగిపోయే న్యాయమూర్తులు ఉన్న వ్యవస్థలో నేరం రుజువైందని కోర్టులు తీర్పు చెప్పినా నిజం గెలిచిందని నమ్మడానికి వీలుంటుందా? కొందరు జడ్జీలు ప్రలోభాలకు లొంగని వాళ్ళు ఉన్నారు, నీతిపరులు ఉన్నారు, కానీ ఒకరో ఇద్దరో ఉండి ఉంటారు. కానీ మిగతా కేసుల్లో అమాయకులకు మరణశిక్ష విధించే వీలు ఈ అవినీతి జాతిలో లేదా, ఈ వ్యవస్థలో లేదా? మరి అటువంటి కేసుల్లో కోర్టు తీర్పు ఉందనే నమ్మకంతో వెంటనే ఉరితీయమనడం న్యాయమా? ఒకవేళ తర్వాత బేరం దొరకక ఏ ప్రాసిక్యూటరో ఏ సాక్షియో ఏ జడ్జో నేను అనవసరంగా ఇది ఈ నిజం చెప్పాను ఈ విధంగా చెప్పాను నా వల్ల శిక్ష పడింది అని బాధపడితే అప్పటికే ఉరితీసి ప్రాణం పోయిన వ్యక్తి ప్రాణం మళ్ళీ వస్తుందా? అందుకే న్యాయశాస్త్రం, అందుకే సాక్ష్యాల నిశిత పరీక్ష, అందుకే చంపడానికి ముందు అనేక అనేక అవకాశాలు ఇస్తారు. ఇక నిర్భయ కేసులో మనకు ఆలస్యం వల్ల కనిపిస్తుంది, కానీ జడ్జి లోయా వంటి కేసులో ఏం చేద్దాం? కవిత్వం రాసినందుకు, విమర్శించినందుకు, నిజం చెప్పినందుకు దొంగ కేసులు బనాయించే ఈ అక్రమ రాజ్యంలో అబద్ధపు రేపు కేసులో ఒక అమాయకుడిని ఇరికిస్తే, అది నిజమని తీర్పు వస్తే, వాడిని ఉరితీయాలని ఎవరో ఒకరు ఆదేశిస్తే, అతనికి క్షమాభిక్షణ లభించకపోతే మరొకసారి విచారించడానికి ఇంకొక అవకాశం ఇవ్వాలని కోర్టులు అనడం, చట్టాలు ఆ అవకాశాలు కల్పించడం తప్ప ఇది ఆలస్యమా? ఇది అన్యాయమా? ఇది అనాగరికత? ఉరితీస్తుంటే పాప్కార్న్ తింటూ కోకాకోలా తాగుతూ చూసి ఆనందించడానికి జీవితం సినిమా కాదు. ప్రతిసారి సెకండ్ హాఫ్లో విలన్ చావడు. ఈ దేశంలో విలన్లు నిజం, హీరో ఒక భ్రమ, ఒక ఆశ, నిజం కాలేని కల. ఉరితీయడానికి తొందరపడడం అనాగరికత, ఉరే అనాగరికత అనడం అదో మరో చర్చ. చంపడం తప్పని చంపి చూపించే న్యాయశాస్త్రం మనది. శిక్షాస్మృతి, నేరకారణ శాస్త్రం అంటే క్రిమినాలజీ ప్రకారం శిక్ష లక్ష్యాలలో సమాజపు ఆగ్రహాన్ని చల్లార్చడం ఒకటి, కానీ అదే ముఖ్యం కాదు. నిర్భయ హత్య అత్యాచారం పట్ల దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోయింది. అందుకే చాలామంది వారిని చంపాలని, చంపుతుంటే చూడాలని, ఉరితీయాలనే ప్రతీకారిచ్చతో వదిలిపోతూ ఉంటారు. బాధితురాలి తల్లిదండ్రుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, వారు కూడా అదే కావాలనుకుంటారు. కానీ గమనించాల్సింది ఏమంటే, ఎప్పుడైతే వారు జైల్లో పడ్డారో అప్పుడే వారికి శిక్ష అమలైందని, ఆ అమలు మొదలైందని అనుకోవాలి. ఉరితీయడం అనేది ముగింపు మాత్రమే, అందుకోసం తొందర అనవసరం. ఇంకో మాట, మరణ శిక్షలో అసలైన శిక్ష ఏమిటంటే నేరస్తుడికి తన మరణం ఎప్పుడో తెలియడమే. ఫలానా తేదీన చనిపోతానని తెలిసిన మనిషి పడే వేదన, బాధ, సంఘర్షణ అసలైన మరణయాతన. అదే నిజంగా ఒక క్షణంలో మనిషి చనిపోతాడు. నిజానికి ఆ చావు తెలిసేలోగానే చస్తాడు, కానీ ఫలానా తేదీని చస్తానని తెలిసిన మనిషి క్షణక్షణం చస్తాడు. అదే అసలైన మరణ శిక్ష. ఆ నలుగురికి మార్చి 20వ తేదీ తెల్లవారుజామున శిక్ష పడిందా, లేక వారిని ఉరితీయాలని తీర్పు వచ్చిన నాటి నుండి శిక్ష పడిందా? కాస్త మెదడుతో ఆలోచించి అర్థం చేసుకోండి, మనుషుల్లా మాట్లాడండి.
సమాచారం సమీక్ష పాడ్కాస్ట్లో మీరు వినాలనుకుంటున్న చర్చల గురించి సజెషన్స్ ట్విట్టర్లో కానీ ఈమెయిల్లో కానీ మాకు పంపవచ్చు. వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.